ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
శ్రోతలకు నమస్కారం. చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల పాలెం విద్యార్థులమైన మేము ప్రతివారంలాగే ఈ వారం కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేశాం. ఈ వారం మంచి అంశం వరిగడ్డి, పుట్టగొడుగుల సాగు మరియు వాటి మార్కెటింగ్లో మెలకువలు గురించి తెలుసుకుందాం. ఈ సంభాషణలో జయమ్మ, రాధమ్మగా రైతులు మరియు ఏఈఓగా నరేష్, జమ్మిచేడ అనే గ్రామంలో వరిగడ్డు పుట్టగొడుగుల సాగు గురించి జయమ్మ, రాధమ్మ ఆ మండల వ్యవసాయ విస్తరణాధికారి సంభాషిస్తున్నారు. మరి వాళ్ల ముచ్చట్లేంటో మనం కూడా విందాం, పదండి.
ఏంది రాధమ్మ, తిన్నావా? ఇదేనా రావడం?
హా జయమ్మ, ఏమి తినడమో ఏమో, ఏమి తిన్నా వంటికి పట్టట్లేదు.
ఏమైంది? రెండు దినాల నుండి పొలానికి వస్తలేవు.
ఏం చెప్పనమ్మా, రెండు దినాల సంధి చలి జ్వరంతో బాధపడుతున్నా. ఈ చలికి బయటికి రాబుద్దైతలేదు.
అవునా రాధమ్మ, ఇప్పుడెట్లుంది?
ఆ, ఈరోజు పర్వాలేదు జయమ్మ, కానీ ఈ చలికి పని చేయలేకపోతున్నా. ఇంట్లో ఉండి చేసుకునే పని ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది జయమ్మ.
నిన్న నువ్వు రాలేదు కదా, మన ఊరికి వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి పుట్టగొడుగుల పెంపకం గురించి చెప్పిపోయినారు.
అవునా, ఏమేం చెప్పారు?
నువ్వు అన్నట్టుగానే ఇంట్లో ఉండి చేసుకునే పనే, మంచి లాభదాయకంగా కూడా ఉంటుందంట.
అవునా, ఎలా సాగు చేయాలో నీకు తెలుసా? నిన్న చెప్పారుగా.
చెప్పారు కానీ నాకు చక్కగా అర్థం కాలేదు. మండల వ్యవసాయ విస్తరణ అధికారి గారిని కలిసి పూర్తి సమాచారం తెలుసుకుందామా?
ఆ, అవును, వెళదాం మరి.
నా పేరు జయమ్మ, ఈమె పేరు రాధమ్మ. మేము జమ్మిచేడు గ్రామం నుండి వచ్చాం సార్. నిన్న మీరు వచ్చి పుట్టగొడుగుల సాగు గురించి చెప్పారు కదా, కానీ మాకు సరిగ్గా అర్థం కాలేదు సారు. దాని గురించి వివరాలు తెలుసుకోవడానికి వచ్చాం సార్.
సరే, నేను మీకు కావాల్సిన సమాచారం ఇస్తానమ్మా, అడగండి.
అసలు ఈ పుట్టగొడుగుల వల్ల లాభాలేంటి సారు?
పుట్టగొడుగులు అంటే శిలీంధ్రాలు, వాటిని వాడక భాషలో బూజు అని అంటారు. శిలీంధ్రాలు మొక్కలతో హానికరమైన తెగుళ్లు కలిగజేయడమే కాకుండా మనిషికి ఆహారంగా కూడా ఉపయోగపడతాయమ్మా.
అవునా సారు, అవి శీలింద్రాల ఆహారం అంటున్నారు, మరి ఆరోగ్యానికి మంచివేనా?
ఆ, మంచివే జయమ్మ. ఎన్నో పోషక విలువలు కలిగి కొవ్వు మరియు పిండి పదార్థాలు తక్కువే ఉండడమే కాకుండా ముఖ్యంగా మాంసకృతులు చాలా అధికంగా ఉంటాయి. దీని వలన పోషక లోపంతో బాధపడుతున్న మహిళలకు మరియు చిన్నపిల్లలకు, ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులకు, రక్తపోటు ఉన్న వారికి ఇది ఒక గొప్ప ఆహారంగా వైద్యులు సూచిస్తున్నారు.
అవునా సారు, వీటిలో ఇన్ని పోషక విలువలు ఉన్నాయా? మరి వీటిని ఎలా పెంచాలి?
ఒక్కొక్క పుట్టగొడును ఒక్కొక్కలా పెంచుతారమ్మా.
ఇన్ని రకాలు ఉంటాయా? ఇందులో ఏది పెంచడం మంచిది సారు?
ఈ పుట్టగొడుగులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, వరిగట్టి పుట్టగొడుగులు ఉంటాయి. అన్నిట్లో అత్యంత దిగుబడి కాకుండా సులువుగా కూడా పెంచే రకం ఏంటంటే ముత్యపు చిప్ప గొడుగులు.
మరి ఈ పుట్టగొడుగులను ఎలా పెంచాలి?
వీటిని వాతావరణం అనేది అనుకూలంగా ఉండాలమ్మా. వాటిని ఉష్ణోగ్రత 26 డిగ్రీలు మరియు గాలిలో తేమ 80-90% ఉండే ప్రదేశాలు అనుకూలం.
సరే, బానే ఉంది సారు, కానీ పరిస్థితులు ఎలా తెలుసుకోవాలి?
ఈ పరిస్థితులు తెలుసుకోవడానికి డిజిటల్ పరికరం అనేది దొరుకుతుంది, దాని హైగ్రోమీటర్ అని అంటారమ్మా.
మరి ఇది తగిన ధరలోనే దొరుకుతుందా సారు?
పట్టణంలో అయితే 600 రూపాయల వరకు ఉంటుందమ్మా.
అంతేనా? ఖర్చు పెద్దగా అనిపిస్తలేదు సారు.
అవును జయమ్మా, అది తక్కువ ఖర్చులోనే అయిపోతుంది.
ఈ పుట్టగొడుగులు వ్యవసాయ పంటలాగా భూమిలోనే పెంచుతారు కదా, ఏ భూమి వీటికి అనుకూలంగా ఉంటుంది సారు?
అయ్యో, భూమి మీద అనుకుంటున్నారా రాదమ్మా? భూమి మీద కాదు, ఏదైనా వ్యవసాయ వ్యర్థాలు అనగా వరిగడ్డి, మొక్కజొన్న దుబ్బ, పల్లీల పొట్టు, పొద్దుతిరుగుడు దుబ్బ, లాంటివి వాడుకోవచ్చు.
అవునా, వీటిలో ఏది ఎక్కువగా వాడుతారు సారు?
వరిగడ్డి చౌకగా మరియు సులభంగా దొరకడం వల్ల దీన్ని ఎక్కువగా వాడుకోవచ్చు జయమ్మ.
అవునా, నిల్వ చేసిన గడ్డి వాడచ్చా లేక అప్పటికప్పుడే కోసిన గడ్డిని వాడొచ్చా సారు?
ఆ, సరైన ప్రశ్న అడిగావు రాధమ్మా. ఎలాంటి వరిగడ్డి ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అందులో మూడు లక్షణాలు చూసుకోవాలి. అవి ఏంటంటే, ఈ వరిగడ్డి 6 నెలలలోపు కోసిందై ఉండాలి. గడ్డి గోధుమ రంగులో ఉండాలి. కాండం బాగా ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. ఆకులు తక్కువ ఉండేలా చూసుకోవాలి.
సరే సారు, వరిగడ్డి తీసుకున్నాము, బాగానే ఉంది. అసలు ఈ పుట్టగొడుగులు ఎలా పెరుగుతాయి వరిగడ్డిలో?
హా, చెప్తా, అక్కడికే వస్తున్నా జయమ్మ. ముందు ఈ వరిగడ్డిని 3 నుండి 5 అంగుళాల వరకు కోసుకోవాలి. ఆ తర్వాత మంచినీళ్లలో 12 నుంచి 16 గంటలు నానబెట్టి బయటికి తీయాలి. ఆ తర్వాత క్రిమిరహిత శుద్ధి చేయాలి.
గడ్డిని శుద్ధి చేసుకోవాలా సారు? అయ్యో రామా, అదేలా?
పెద్ద కష్టమేం కాదమ్మా. శుద్ధి చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. అవేంటంటే, మొదటిది వేడినీటితో శుద్ధి, రెండవది రసాయనాలతో.
ఓరి దేవుడా, గడ్డిని శుద్ధి చేయడానికి ఆ 2 పద్ధతులు పాటించాలా?
ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒకటి పాటిస్తే సరిపోతుందమ్మా.
సరే సారు, అసలు ఈ ప్రక్రియ ఎలా చేయాలి?
చెప్తానమ్మా, జాగ్రత్తగా వినండి. మొదటగా వేడినీటి పద్ధతి చూసుకున్నట్టయితే, ఇంతకుముందు నానబెట్టిన వరిగడ్డిని వేడినీటిలో 30 నిమిషాల పాటు ఉంచి, తర్వాత దాన్ని ఒక పలుచటి బట్ట మీద లేదా చాప మీద పరుచుకోవాలి. దానిలో 70% తేమ ఉండేలా చూసుకోవాలి.
తేమ శాతమా? అది ఎలా తెలుస్తుంది సారు మనకి?
తేమ శాతం తనిఖీకి చేతి నిండా గడ్డి తీసుకుని పిండినట్లయితే, నీరు కారకుండా ఉంటే తగిన తేమ శాతం ఉందని నిర్ధారించుకోవాలి.
సరే సారు, ఈ పద్ధతి సులువుగా అనిపిస్తుంది. 2వ పద్ధతి గురించి కూడా కాస్త చెబుతారా?
ఈ 2వ పద్ధతిలో 10 కేజీల వరిగడ్డిని 250 ml ఫార్మాల్ డిహైడ్ మరియు 7.5 కేజీల కార్బనిజం 100 ml మలాదియం తీసుకుని 100 లీటర్ నీటిలో 16 నుంచి 16 గంటలు పాటు నానబెట్టాలి. తర్వాత నీటి నుండి తీసి 60 నుంచి 60% తేమ ఉండేలా చూసుకోవాలి.
ఈ మందులు మన టౌన్ లోనే దొరుకుతాయా సారు?
ఎందుకు దొరకవు, ఏ ఎరువుల దుకాణంలో దొరుకుతాయి జయమ్మ.
2 పద్ధతిలో ఏ పద్ధతి సులువుగా ఉంటుంది అని అనుకుంటున్నావు రాధమ్మా?
నాకు తెలిసి వేడినీళ్ల పద్ధతే సులువుగా ఉంటుంది జయమ్మ.
అవును రాధమ్మా, వేడినీళ్ల పద్ధతే సులువు. గడ్డి శుద్ధి అవుతుంది, ఖర్చు కూడా ఆదా అవుతుంది.
గడ్డిని శుద్ధి చేసిన తర్వాత ఏం చేయాలి సారు?
ఈ పనిని చేపట్టేటప్పుడు చేతులను డెటాల్ తో శుభ్రం చేసుకుని పని ప్రారంభించాలి. 50 నుంచి 100 గేజీల మందం ఉన్న 12 అంగుళాల వెడల్పు, 22 అంగుళాల పొడవు ఉన్న పాలిథిన్ కవర్ తీసుకుని ఇంతకుముందు శుద్ధి చేసుకున్న గడ్డిని 5 అంగుళాల మందంలో పరుచుకోవాలి. గుప్పెడు పుట్టగొడుగుల విత్తనాల్ని అంచు వెంట వేసుకుని దానిమీద మరొక పొర గడ్డిని వేసుకుని మళ్లీ విత్తనాల్ని చల్లుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న కవర్ పొడవును బట్టి పొరలుగా అమర్చుకోవాలి. ఈ కవర్ ని రబ్బర్ బ్యాండ్ తో బిగించాలి.
తర్వాత ఏం చేయాలి సారు?
ఈ కవర్ కి 2 mm సైజులో అక్కడక్కడ రంధ్రాలు చేయాలి.
రంధ్రాలా? ఎందుకు సారు?
విత్తనాలకు గాలి ఆడడానికి 1 బెడ్ కి 18 నుంచి 20 రంధ్రాలు పెట్టుకోవాలి.
పుట్టగొడుగులు బూజు అన్నారు కదా, మరి ఈ విత్తనాలు ఎలా వస్తాయి సారు?
పుట్టగొడుగు తల్లి విత్తనం అనేది తెల్లగా బూజులా ఉంటుంది. దీనిని జొన్నలు లేదా గోధుమలతో పట్టించి అభివృద్ధి చేస్తారు. ప్రక్రియ అంత ప్రయోగశాలలో చేస్తారు. ఇలా అభివృద్ధి చేసుకున్న విత్తనాన్ని స్పాన్ అంటారు. దీన్ని మనం కొనుగోలు చేసుకోవచ్చు రాధమ్మ.
సరే సారు, ఎంత విత్తనం తీసుకోవాలి?
1 బెడ్కు సగటున 100 గ్రాముల విత్తనం తీసుకోవాలి. ఆ లెక్కన కేజీ విత్తనం 8 నుంచి 10 బెడ్లకు సరిపోతుంది.
ఇలా తయారు చేసిన బెడ్ను ఎక్కడైనా నీడలో పెట్టుకోవచ్చా సారు?
అలా కాదమ్మా, వాటిని చీకటి గదిలో 18 నుంచి 25 రోజుల పాటు ఉంచాలి. నూలు దారాల వంటి మైసీలియం బయటికి వస్తుంది. 25 రోజుల తర్వాత ఆ కవర్ ని తీసివేయాలి. తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రం 30 నిమిషాలు గదిలోకి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.
అవునా, సరే సారు.
ఆ, చెప్పడం మర్చిపోయాను, ఆ గదిలో బెడ్లని ఉంచే 7 రోజుల ముందు గది గోడలకు ఫార్మాల్డిహైడ్ శుద్ధి చేసి తలుపుల్ని 3 రోజుల వరకు మూసి ఉంచాలి.
ఈ పుట్టగొడుగుల పెంపకంలో ఏమైనా సస్యరక్షణ చర్యలు పాటించాలా సారు?
అవునమ్మా, ప్రతి 10 రోజులకు ఒకసారి 5 ml వేప కషాయం 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. నల్లగా మారిన వాటిని తీసివేయాలి.
ఇలా ఎన్ని రోజులు పిచికారి చేయాలి సారు?
పిన్హెడ్ దశ వచ్చే వరకు చేయాలి.
ఈ పిన్హెడ్స్ తర్వాత ఎన్ని రోజులకు పుట్టగొడుగులు వస్తాయి సారు?
7 నుంచి 10 రోజుల్లో వస్తాయమ్మా. వచ్చిన తర్వాత బ్లేడ్లతో గాని కత్తితో గాని కొయ్యకుండా నేరుగా చేతితో కొద్దిగా మెలితిప్పి తుంచుకోవాలి.
ఇలా తుంచుకున్నాక నేరుగా మార్కెట్ లో అమ్ముకోవచ్చా సారు?
కాదమ్మా, అలా నేరుగా అమ్మవద్దు. తుంచుకున్న పుట్టగొడుగులని 600 ml ఉప్పు నీటిలో 2 నుంచి 3 నిమిషాలు నానబెట్టి బయటికి తీసి ఆరబెట్టాలి. తర్వాత ప్యాక్ చేసుకోవాలి.
ఇలా ఉప్పు నీటిలో నానబెట్టడం ఎందుకు సారు?
ఇలా చేయకుంటే పుట్టగొడుగులు 2 నుంచి 3 రోజుల్లో రంగు మారిపోతాయి, కాబట్టి ఇలా చేయడం తప్పనిసరి.
సరే సారు, వీటిని అమ్ముకోవాల్సింది ఎలా? మార్కెట్లో ఖరీదు ఎలా ఉంటుంది?
చెప్తానమ్మా. 100 కేజీల ఎండిన వరిగడ్డికి 13 కేజీల తాజా పుట్టగొడుగులు వస్తాయి. కిలోకి 350 నుంచి 400 రూపాయల చొప్పున వస్తాయి.
అవునా? నిజంగా ఇది చాలా లాభదాయకంగా ఉంది సారు.
అవును జయమ్మా.
గడ్డిని మనం ఎరువుల పొలంలో కూడా వాడుకోవచ్చు.
అవునా? అలాగా కూడా వాడుకోవచ్చా? అయితే మరీ మంచిది.
మీ సందేహాలను తీరినట్లయితే ఇంకేమైనా సలహాలు కావాలా?
మా సందేహాలు మొత్తం తీరినట్టే సారు. ఇంకేమైనా సూచనలు కావాలంటే మిమ్మల్ని మళ్లీ సంప్రదిస్తాం సారు.
సరేనమ్మా, మంచిది.
సరే సారు, వెళ్ళొస్తాం మరి.
విన్నారు కదండి, వరిగడ్డితో పుట్టగొడుగుల సాగు మరియు వాటి మార్కెటింగ్ ఎంత సులభంగా మరియు లాభదాయకంగా ఉందో. అలాగే దీని గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా పుట్టగొడుగుల సాగు గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం యూట్యూబ్ ఛానల్లో PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ లో వాళ్లు ఎంతో క్లుప్తంగా, వివరణాత్మకంగా, దృష్టిపూర్వకంగా చెప్పారు. వాటిని చూసి తెలుసుకోండి. అలాగే సంవత్సరం పొడవునా మంచి గిరాకీ ఉండే ఈ వరిగడ్డి పుట్టగొడుగుల సాగుని అవలంబించి మంచి లాభాలను పొందుతారని ఆశిస్తున్నాము.
ఈ వారం చేను కబుర్లలో ఒత్తిడిని తగ్గించుకునే విధానాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. ఈ ఒత్తిడే మనిషి పాలిట శాపంగా మారుతుంది. తాజా సర్వేలు దాదాపు 70% ఆరోగ్య సమస్యలు కేవలం ఒత్తిడి వల్లే వస్తున్నాయని తేల్చాయి. ఒత్తిడి మన శరీరం పైన అంతటా ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని ప్రతి భాగం దీని ప్రభావం వల్ల అనేక సమస్యలకు లోనవుతుంది. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటి ప్రతికూల భావోద్వేగాలు పెరిగి ఆందోళన మరియు నిరాశలకు దారితీస్తాయి. శారీరకంగా కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఆమ్లత్వం మరియు పుండ్లు లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తుంది మానసిక ఒత్తిడి. అంతేకాదు, మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతారు. అందుకే మనం ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కనిపిస్తాయి. అందుకే వీటిని మానసిక సమస్యలు అంటారు. ఒత్తిడి వలయం. ఒత్తిడికి కారణమయ్యే పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఆ విషయాన్ని ముందుగా మెదడు గ్రహించగానే శరీరంలో అడ్రినాలిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. శరీర భాగాలకు మరింత ఆక్సిజన్ అందజేయడానికి హృదయ స్పందనలు పెరుగుతాయి. తద్వారా బీపీ పెరుగుతుంది, శ్వాస వేగం హెచ్చుతుంది. వీటి ప్రభావం జీవక్షికీయల మీద పడుతుంది. ముఖ్యంగా జీర్ణక్షికీయ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. తద్వారా జీర్ణకోశం ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేయడానికి సిద్ధం అవుతుంది. కానీ అంత ఆహారం అందుబాటులో ఉండదు, కాబట్టి అసిడిటీ పెరుగుతుంది. అసిడిటీ వల్ల ఉత్పత్తి అయిన విషపూరితాల్ని, టాక్సిన్స్ ని తీసేయడానికి విసర్జన వ్యవస్థపై ఎక్కువ పని పడుతుంది. దానివల్ల అది ఒత్తిడికి లోనవుతుంది. దీని ఫలితంగా అంతర్గత వ్యవస్థ అస్తవ్యస్తమై హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. ఇది భావోద్వేగాలు అదుపు తప్పడానికి కారణమవుతుంది. అలా మళ్లీ పరిస్థితి మొదలికి వస్తుంది. అందుకే ఒకసారి ఒత్తిడంటూ మొదలయ్యిందంటే దాన్ని తగ్గించుకునే వరకు ఇలా సమస్య మీద సమస్య వస్తూనే ఉంటుంది. ఒత్తిడి యొక్క లక్షణాలు: కోపం, అసహనం, పగ యొక్క సాధారణ భావన, లోతుగా పాతుకుపోయిన అభద్రత, నిరాశతో, అపనమ్మకంతో ప్రతి ఒక్కదాని గురించి భయపడటం, నిద్రపోవడంలో ఇబ్బంది, శక్తి లేకపోవడం, ఆకలి, బరువులో మార్పులు, దీర్ఘకాలిక తీవ్రమైన నొప్పి, జుట్టు రాలడం, ఒత్తిడి వలన కలిగే దుష్ప్రభావాలు. ఒత్తిడికి గురయ్యే వారిలో దీర్ఘకాలిక గుండె జబ్బులు ఎక్కువగా వస్తుంటాయన్నది అందరికి తెలిసిన విషయమే. ఒక్కోసారి ఒత్తిడి గుండెపోటుకు సైతం దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి మానసికమైన హంశంగా కనిపించినా దీర్ఘకాలం కొనసాగితే అది స్థూలకాయం, గుండె జబ్బులు, అల్జైమర్స్ వ్యాధులు, డయాబెటీస్,
డిప్రెషన్, జీర్ణకోశ సమస్యలు, ఆస్తమా వంటి శారీరకమైన సమస్యలకు దారితీస్తుంది. మరి ఎలా అదుపు చేయాలి? ఒత్తిడిని అదుపులో పెట్టుకోవాలంటే ముందుగా అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. సమస్యని భూతద్దంలో చూడకూడదు. అన్ని కోణాల నుంచి సమస్యని విశ్లేషిస్తే ఎలా పరిష్కరించుకోవాలో అర్థమవుతుంది. దాన్ని బట్టి సమస్య నుంచి, తద్వారా ఒత్తిడి నుంచి బయటపడటం సులువవుతుంది. ఎంత పెద్ద సమస్యనైనా విడివిడి భాగాలుగా చేసి చూస్తే పరిష్కారం సులభమవుతుందంటారు సైకాలజిస్టులు. యోగా, మెడిటేషన్ ఇందుకు సహకరిస్తాయి. ప్రాణాయామం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లు పెంచుకోవడం అవసరం. మానసిక ఉల్లాసాన్ని కలిగించే అభిరుచులకు పదును పెట్టడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. సృజనాత్మకత ఉన్న ఏ పని అయినా ఒత్తిడి నుంచి బయట వేయడానికి సహకరిస్తుంది. ఒత్తిడిని తగ్గించే అనుకూల వలయం, మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంచుకోవడం, అనగా సంగీతం లాంటి హాబీలు, ధ్యానం లాంటి వాటి వల్ల ఒక పాజిటివ్ దృష్టికోణాన్ని ఏర్పరుస్తుంది. ఇది అడ్రినలిన్ మోతాదును సాధారణ స్థాయికి తెస్తుంది. దాంతో గుండె స్పందనలు, బీపీ, శ్వాస అన్ని సాధారణ స్థితికి వచ్చేస్తాయి. తద్వారా జీవక్షికీయాలు కూడా సరిదిద్దబడతాయి. అసిడిటీ పోతుంది. హార్మోన్లు సమతులం అవుతాయి. భావోద్వేగాలు కూడా అదుపులో ఉంటాయి. ఫలితంగా మనసుపై ఒత్తిడి లేకుండా ప్రశాంతత చేకూరుతుంది. దాంతో ఇతరత్ర శారీరక సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇలా చేసి చూడండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. సమయానికి తినడం, నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. విశ్లేషకులు చెప్పినట్టు ఏ సమస్య అయినా శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఇప్పటి బాధ రేపు ఉండదు. ఎక్కువ కాలం ఉండే మన జీవితాన్ని కష్టమయం చేసుకోవడం ఎందుకు? ఇలాంటి లాజిక్ ను సమస్యను స్వీకరించడానికి, ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. ప్రతిరోజు ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం అవసరం. జీవితంలో ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే అది వృధా. ఇప్పుడు మనకు డబ్బు సంపాదించడం ఎంత అవసరమో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ప్రధానం. ఒత్తిడి వల్ల నాలుగు పదవులు దాటగానే సకల ఆరోగ్య సమస్యలు ఆహ్వానం పలుకుతాయి. ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే మీ ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించాల్సిందే. లేదంటే భవిష్యత్తులో మీకోసం రోగాలు సమయం కేటాయిస్తాయి. ఒత్తిడి నిర్వహణ. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. అది వృత్తిపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా ఏదైనా ఇతర కారణాల వల్ల కావచ్చు. మీకు తెలిసిన మరణానికి ఆరు ప్రధాన కారణాల్లో ఒత్తిడి మూడవది. మరి అలాంటి ఒత్తిడికి కారణాలు ఏంటి, అది ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. అసలు ఒత్తిడి అంటే ఏమిటి? ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. ఈ ఒత్తిడి మనం ఏదైనా ఒక పరిస్థితిని అదుపు చేయలేము అనుకున్నప్పుడు మన శరీరంలో జరిగే ఒక జీవశాస్త్ర రెస్పాన్స్. ఈ మార్పులు మనల్ని శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితం చేస్తాయి. ఉద్యోగాలు, కుటుంబ సమస్యలు, స్నేహితులు మరియు బంధువులతో వచ్చే గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ మనల్ని ఒత్తిడి బారిన పడేలా చేస్తాయి. కొన్నిసార్లు ఒత్తిడి కారణంగా మనం శారీరకంగా మరియు మానసికంగా ఎదగడానికి తోడ్పడినప్పటికీ దీర్ఘకాలిక ఒత్తిడి మన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మన ఆరోగ్యానికి జరిగే నష్టాలు. మనం పైన చెప్పుకున్న విధంగా దీర్ఘకాలిక ఒత్తిడి మన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మనకి తలనొప్పిగా ఉండటం, నిద్ర పట్టకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె జబ్బులు, క్యాన్సర్, ఆత్మహత్య చేసుకోవాలి అనిపించడం మొదలైనవి దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్నారు అని చెప్పే సంకేతాలు. ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే మనం ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఒత్తిడితో కూడిన ఆలోచనల నుంచి దూరంగా ఉండండి. సానుకూల ఆలోచనలు మీకు సానుకూల జీవితాన్ని ఇస్తాయి అంటారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలు ప్రతికూల పరిస్థితులలో ఉంటాయి. వాటి గురించి ఆలోచించడం వల్ల మీ హృదయ స్పందన పెరగడం, మీ పల్స్ వేగంగా కొట్టుకోవడం మొదలగునవి జరుగుతాయి. దీనివల్ల వడదెబ్బ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఉండండి. చేయండి. సమస్య ఎటువంటిది అయినా దానికి పరిష్కారం తప్పక ఉంటుంది అని గ్రహించండి. మీరు రోజులో ఏ ఏ పనులు చేయాలని అనుకుంటున్నారో ఒక షెడ్యూల్ వేసుకోండి. ముందుగా మీరు మీకు అవసరమైన మరియు అనవసరమైన పనులను వేరు చేసుకోండి. తద్వారా ఈ గజిబిజి జీవన శైలి నుంచి మీరు ఏం చేయాలి అనే ఒక క్లారిటీ వస్తుంది. మన మనసు ఎంత క్లారిటీతో ఉంటే మన ఒత్తిడి స్థాయిలు అంత తక్కువగా ఉంటాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఆహ్లాదకరంగా చేసుకోండి. మీ ఇల్లు, మీరు పనిచేసే కార్యాలయం గజిబిజిగా లేదా మురికిగా ఉంటే అది మీ మానసిక స్థితి పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాటిని వీలైనంత చక్కగా అమర్చుకోండి. సంగీతం అనేది మన మానసిక స్థితిని కుదుటపరుస్తుంది. కాబట్టి మీకు ఇష్టమైన సంగీతాన్ని ఎక్కువగా వింటూ ఉండండి. అంతేకాకుండా మీ స్నేహితులతో సరదాగా గడపడం మరియు కొత్త ప్రదేశాలని సందర్శించడం వంటివి తరచుగా చేస్తుండండి. ఇవి మీ జీవితాన్ని చాలా ఆహ్లాదకరంగా మారుస్తాయి. విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల నుండి కోలుకోవడానికి మన శరీరానికి సమయం కావాలి. కాబట్టి తగినంత విశ్రాంతి మరియు నిద్ర పొందండి. మీ అభిరుచులు మరియు ఆసక్తుల కోసం సమయం కేటాయించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. యోగా చేయడం, ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన భోజనం తినడం వంటివి మన శరీరాన్ని మరియు మన మెదడుని చురుకుగా మరియు ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి పైన చెప్పిన నియమాలను పాటిస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా లేదా ఒత్తిడిని అధిగమించడం ఎలా? ఒత్తిడి లేదా టెన్షన్, ఇది ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. ఈ ఒత్తిడి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది. ఏదేని సందర్భంలో తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు కొన్ని క్షణాలు లేదా నిమిషాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఓసారి తెలుసుకుందాం. చిట్కాలు: ఒత్తిడిగా అనిపించినప్పుడు లేచి నిలబడాలి. తల, వెన్ను, భుజాలను నిటారుగా ఉంచుకొని నిదానంగా దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలి. ఓ అందమైన దృశ్యం లేదా సాంత్వన కలిగించే చిత్రాన్ని లేదా బొమ్మను కాసేపు అలానే చూడాలి. కిటికీలోంచి బయట ప్రకృతిలోకి చూడటమో, మీకు ఇష్టమైన రంగులో ఉన్న వస్తువుని పరిశీలించడమో చేయవచ్చు. ఏది కుదరకపోతే కళ్ళు మూసుకొని ఓ అందమైన ప్రకృతి దృశ్యాన్ని ఊహించుకోండి. ఉద్వేగాన్ని ఎదుర్కొనేందుకు నవ్వును మించిన దివ్య ఔషధం లేదు. నవ్వడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, వాటి బదులుగా ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా నవ్వడమో, నవ్వేందుకు ఇష్టమైన కామెడీ సన్నివేశాన్ని చూడడమో చేయవచ్చును. శబ్దమే కాదు, స్పర్శ కూడా ఉద్వేగాన్ని దూరం చేస్తుంది. మనకి ఇష్టమైన వస్తువుని పట్టుకుని ఉండటమో, రబ్బర్ బాల్ ని చేతితో నొక్కడమో, వేడి నీటితో స్నానం చేయడమో, వెచ్చటి దుప్పటిని కప్పుకోవడమో ఉద్వేగం నుంచి తప్పకుండా దూరం చేస్తాయి. ఉరుకులు పరుగులు పెట్టే నేటి జీవన గమనంలో ఒత్తిడి అనేది అత్యంత సహజం. దీన్ని ఎదుర్కోవడానికి చాలా మంది రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. కానీ చిన్న చిన్న చిట్కాల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అదెలాగో చూద్దాం. ఒత్తిడిని ఎదుర్కోవడానికి ముందుగా చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. అవి చిన్నవిగా, స్పష్టంగా, ప్రయోజనకరంగా ఉండాలి. వీటికి సమయ పాలన, పరిమితి, ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి. ఒకేసారి అన్ని అంశాలపై దృష్టి పెట్టడం వీలు కాదు. కాబట్టి ఒక్కొక్క విషయాన్ని పరిష్కరించుకుంటూ లక్ష్యం వైపు దూసుకుపోవాలి. అప్పుడు ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం ఉండదు. కొంతమంది చిన్న చిన్న సవాళ్లను సైతం భూతద్దంలో చూసుకుంటూ అనవసరమైన ఆందోళనకు గురవుతుంటారు. ఉన్న వాస్తవం కంటే ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచిస్తుంటారు. దీని వల్ల ఒత్తిడి పెరిగిపోయి పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారవుతుంది. ఇలా అనిపించినప్పుడు వ్యతిరేక ఆలోచనలు పక్కదారి పట్టించేలా మనసును ఇతర విషయాలపై మళ్లించాలి. చిన్న విషయాలను పెద్దది చేసుకునే ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. ఉద్యోగం, వృత్తి, నిర్వహణలో ఒత్తిడి అధికంగా అనిపించినప్పుడు దాని ప్రభావం వ్యక్తిగత జీవితంపై పడుతుంటుంది. కారణం ఎమోషన్లు తారుమారు కావడమే. ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఎమోషన్లు కంట్రోల్లో ఉంచుకోవాలి. పదే పదే దాని గురించి ఆలోచించడం వల్ల కూడా ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. అందుకని అటువంటి సమయాల్లో ఆహ్లాదంగా నవ్వడానికి జోక్స్ చదవడమో, కామెడీ సీన్స్ చూడటమో చేయాలి. ఒత్తిడిని ఎదుర్కోవడానికి మంచి మార్గం సామాజిక మద్దతు. తమకు నచ్చిన, తాము మెచ్చిన వారితో మాట్లాడటం వల్ల దాదాపు 60% మంది ప్రజలు ఒత్తిడికి తక్కువగా లోనవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబ వ్యక్తులు, ఇష్టమైన వారు ఒత్తిడిని తగ్గించడంలో సహాయంగా ఉంటారు. కాబట్టి ఆందోళన అన్నిటినీ బుర్రలోనే ఉంచుకోకుండా వాటి భారాన్ని నచ్చిన వారితో చెప్పుకోవడం వల్ల తేలిగ్గా అనిపిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సంపూర్ణ ఆరోగ్యం అవసరం. ఎందుకంటే శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటే కార్టిసోల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది విడుదల కావాలంటే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. దైనందిన వ్యాయామాలు చేయాలి. ఫలితంగా యాంగ్జైటీని తగ్గించుకునే ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, లో ఫ్యాట్ చీజ్, బాదం పప్పులను ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్లు శరీరాన్ని శక్తివంతం చేసి ఒత్తిడిని ఎదుర్కోగల శక్తిని అందిస్తాయి. అలాగే పాదాలను రోలింగ్ పిన్ పై కదిలించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగి హార్ట్ రేట్ నెమ్మదిస్తుంది. అలాగే ధ్యానం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒత్తిడిపై దృష్టి పెట్టకుండా తమలోని బలాలను నమ్మాలి. తమపై తాము పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. తమలోని శక్తి స్థాయిలను తరచూ గుర్తు చేసుకుంటూ వాటిపై ఫోకస్ పెడుతుండాలి. ఏ చిన్న సమస్యకు కుంగిపోకూడదు అనుకుంటూ తమకు తాము సర్ది చెప్పుకోగలగాలి. పరిస్థితి కాని సమస్య కాని ఎప్పుడు రాత్రికి రాత్రి మారిపోదు. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న,
హైడ్రోపోనిక్స్ పద్ధతి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, మట్టిని ఉపయోగించి సాగు చేయడం. ఆప్షన్ బి, మట్టిని ఉపయోగించకుండా సాగు చేయడం.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి, మట్టిని ఉపయోగించకుండా సాగు చేయడం.
గత వారం రెండవ ప్రశ్న,
1 కిలో మొక్కజొన్న విత్తనం నుంచి హైడ్రోపోనిక్స్ విధానంలో ఎన్ని రెట్ల పశుగ్రాసం వస్తుంది? ఆప్షన్ ఏ 5 రెట్లు, ఆప్షన్ బి 3 రెట్లు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ 5 రెట్లు.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప రాణి, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నుండి శ్రీనివాసులు రాణి సింధూజ, కోదాడ నుండి కె రవికుమార్, చంద్రకళ, నల్లూరి కోటేశ్వరరావు, వసంత, పావని, సుశీల్ కుమార్, రాంపురం కొత్తగూడెం నుండి ఎం వెంకటరాములు, ఆదిలక్ష్మి, లింగనవాయి జోగులాంబ గద్వాల జిల్లా నుండి మనోహర్, రాణి, శ్యామలమ్మ, చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం నుండి శ్యామల, ప్రకాష్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు చొప్పదండి కరీంనగర్ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, గోదావరికని నుండి రాజేందర్, లక్ష్మి, శివకుమార్, సాయికుమార్, శాంతినగర్ భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రాజేశం, సరోజిని, లింగయ్య. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న,
వరిగడ్డి పుట్టగొడుగు సాగులో గాలిలో తేమ శాతం ఎంత ఉంచుకోవాలి? ఆప్షన్ ఏ 40-50%, ఆప్షన్ బి 80-95%.
ప్రశ్న మరోసారి,
వరిగడ్డి పుట్టగొడుగు సాగులో గాలిలో తేమ శాతం ఎంత ఉంచుకోవాలి? ఆప్షన్ ఏ 40-50%, ఆప్షన్ బి 80-95%.
ఈ వారం రెండవ ప్రశ్న,
వరిగడ్డి పుట్టగొడుగు సాగులో పిన్హెడ్స్ దశ ఎన్ని రోజులకు వస్తుంది? ఆప్షన్ ఏ 3-4 రోజులు, ఆప్షన్ బి 5-6 రోజులు.
ప్రశ్న మరోసారి,
వరిగడ్డి పుట్టగొడుగు సాగులో పిన్హెడ్స్ దశ ఎన్ని రోజులకు వస్తుంది? ఆప్షన్ ఏ 3-4 రోజులు, ఆప్షన్ బి 5-6 రోజులు.
చేను కబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకుని 1 నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.